ఇచ్చిన 24 రకాల దేవతాశక్తులు వాటితో కలిసి పనిచేయడం అనేది ఇప్పుడు నేర్చుకుంటాం అన్నమాట. దేవతాశక్తులు ఎప్పుడు ఉన్నాయి మనం గుర్తించాలి. అంటే ఎలక్ట్రిసిటీ ఎప్పుడు ఉంది అనుకోండి, ఒక ఆయన కనిపెట్టి ఇలా వాడుకోవచ్చు వాడుకోవచ్చు అని చెప్పిన తర్వాత వరకు వాడుకోలేదు. అంతవరకు వేరే రకంగా దీపాలు పెట్టుకునేవారు. ఇప్పుడు అవన్నీ పోయి వాటి ఉపయోగం కూడా తక్కువ, అంతా ఎలక్ట్రిసిటీ. అలాగా మనం హార్నెస్ చేయనంత వరకు అవి సిద్ధస్థితిలో సాధ్య స్థితిలోకి రావాలి. సిద్ధస్థితి అంటే ఇంకా సిద్ధించుకోవాలి మనం, సాధ్యస్థితి అంటే వచ్చేసింది అనమాట. సాధ్యస్థితిలోకి తెచ్చుకోవాలి సిద్ధులు సాధ్యులు. ఈ సిద్ధులు అనేవాళ్ళు ఇంకా మనకు కాంటాక్ట్లోకి రాకుండా అంతరిక్షంలో ఉన్నవాళ్ళు అనమాట. అలాగా గాయత్రి మంత్రం మనం చేస్తూ ఉన్నా గాయత్రి మంత్రంలో ఉన్న 24 శక్తుల్లో ఏ శక్తితో మనకు కాంటాక్ట్ వచ్చింది అని తెలుసా? మనకు కడుపు నిండిందా అని పక్క వాళ్ళని అడగక్కలేదు, మనకే తెలుస్తుంది కడుపు నిండింది ఇది రాలేదు. అలాగా నిజంగా మనకు కాంటాక్ట్ వస్తే మనకే తెలుస్తుంది, ఎస్ వి గాట్ కాంటాక్ట్. అలాంటి కాంటాక్ట్ రావడానికి ఏం చేయాలి? ఏం చేయాలంటే ముందర ఇది ఎందుకు చేస్తున్నాను, దీన్ని చేయటం వల్ల ఏమిటి పర్పస్ ఏమిటి అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మనం 24 అక్షరాల గురించి అప్పుడు చెప్పుకున్నాం, గాయత్రి వర్ణధ్యానం గురించి చెప్పుకున్నాం, గాయత్రి మంత్రాక్షరాలు వాటి గురించి, గాయత్రి చిత్రావళిలో ఉన్నవి చెప్పుకున్నాం. ఆ చిత్రావళిలో ఉన్న ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవతాశక్తికి బ్రాహ్మి వైష్ణవి శాంభవి మంత్రమాట వచ్చేది ఆదిశక్తి, తర్వాత బ్రాహ్మి వైష్ణవి శాంభవి ఇలాగా వరుసగా వస్తాయి 24 అక్షరాలకు సంబంధించి. సావిత్రి చెప్పుకున్నాం, కుండలిని చెప్పుకున్నాం, అన్నపూర్ణ చెప్పుకున్నాం, పయస్విని చెప్పుకున్నాం, త్రిపుర చెప్పుకున్నాం, ఇవన్నీ చెప్పుకున్నా ఆ అక్షరానికి సంబంధించిన శక్తి మనకు సంబంధం ఏర్పరచుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. దాంట్లో మొదటిది ఏంటంటే అసలు ఆ సంబంధం ఎందుకు ఏర్పడుతుందో తెలుసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ గురువు గారు ఏం చేరు భగీరథ ప్రయత్నం అని ఎందుకంటారు అంటే అక్కడో ఉన్న గంగామాతని భూమి మీదకి తీసుకొచ్చాడు వాళ్ళు పూర్వీకులందరినీ ఉద్ధరించడానికి. అక్కడ ఉన్నది ఏంటి, దాని పర్పస్ ఏమిటో చాలా క్లియర్గా ఉంది చూడండి. భగీరథుడు గంగని భూమి మీదకి తీసుకొస్తే మనం ఏం చేస్తున్నామంటే ఆ గంగని మంచినీళ్ళు తాగుతున్నాం, పంటలు పండించుకుంటున్నాం, పాడు చేస్తున్నాం అంతే తప్ప పూర్వీకులను ఉద్ధరించడానికి గంగ వచ్చింది అనే విషయం మర్చిపోయాం. పూర్వీకులని ఉద్ధరించడం అంటే ఏంటి, శరీరం వదిలేసిన తర్వాత ఉత్తమ జన్మలు లేకుండా అల్లాడి జీవులు ఉంటారు, అలాంటి వాళ్ళని అందరినీ ఉద్ధరించడం ఎలాగా అని ప్రశ్న వేసుకున్నాడు ఆయన. యాక్సిడెంటల్ గానో లేకపోతే ఇన్సిడెంటల్ గానో వాళ్ళ పూర్వీకులే ఉన్నారు అలాంటి వాళ్ళు, సగరపుత్రులు అందరూ భస్మం అయిపోయారు. వాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఆయన అంత ప్రయత్నం చేయాల్సి వచ్చింది. రాజ్యాన్ని కూడా వదులుకున్నాడు. అందరూ రాజ్యం కోసం యుద్ధాలు చేస్తారు, రాజ్యం కోసం కొట్టుకు చేస్తున్నారు. భారత యుద్ధం అంతా అదే. అదే భారతానికి సంబంధించిన అలా వెనక్కి వెళ్తే మనకు ఆ భగీరథులు రాజ్యమే వదులుకొని పూర్వీకులని అందరినీ ఉద్ధరించటానికి తపస్సు చేస్తే గంగ వచ్చింది. అంతేగాని పంటలు పండించుకోవడానికి, కరువు కాటకాలు పోగొట్టుకోవడానికి కాదు. గంగ ఏం చేస్తుంది, గురువుగారు చాలా క్లియర్గా ఇచ్చారు, గంగ ఆత్మల్ని పవిత్రం చేస్తుంది. అంటే మనం మన లోపల తత్వానంతటిని పవిత్రం చేస్తుంది, బయట పవిత్రం చేయటం కాదు, లోపల చేస్తుంది. లేకపోతే లోపల చేస్తుంది బయట చేస్తుంది. గాయత్రి గంగ ఒకటే అని కూడా చెప్తారు, రెండు ఒకేసారి చేయండి. అలాంటి 24 శక్తులతో సంబంధం ఏర్పరచుకోవడానికి మొదటిది మన పర్పస్, మన ఇంటెన్షన్ ఏంటి, అది ఎందుకు చేస్తున్నాం, చాలా క్లియర్గా ఉండాలి. అది ఒకళ్ళు చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేస్తున్నట్టు అవుతుంది. అందుకని మాస్టర్ కూడా ఎప్పుడు ఇది చెయ్యండి అని ఎప్పుడు చెప్పలేదు. ఇలా చేస్తే బాగుంటుంది, అందరూ చెయ్యండి, అందరూ ప్రచారం చేయండి అంటే ఎలా చెయ్యాలండి, మాకు దగ్గర ఈ ప్లాన్స్ ఉన్నాయి అని చెప్తే దాంట్లో అన్ని బాగుంటాయి వేస్తుంటారు, లేకపోతే ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారంటే మన వైపు నుంచి ఎంత ప్రిపేర్డ్నెస్ ఉంది, మన వైపు నుంచి ఎంత చెయ్యాలనే జీలు ఉంది అది చూస్తారు. దాన్ని ఉత్సాహపరుస్తారు తప్ప మనంతా మీరు చెప్తే చేస్తామండి అంటే చెప్తే చేసేవాడిని సర్వెంట్ అంటారు. వీఆర్ నాట్ సర్వెంట్స్, వీఆర్ సోల్జర్స్. సోల్జర్స్ కూడా అంటే ఆర్డర్ ఇస్తేనే చెయ్యాలి. సో ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కాంకర్ దట్ ల్యాండ్ అన్నాడు అనుకోండి, అంతే ఉంటుంది ఆర్డర్, ఇంకేం ఉండదు. దాన్ని ఎలాగా ప్లాటూన్స్ ఎలా ఎక్కడెక్కడ ఎవరెవరిని మోహరించాలి, ఎలా యుద్ధం చేయాలి అని వాడు ప్లాన్ చేసుకోవాల్సిందే కమాండ్. వీడు రాజు ఊరికే అదిగో రాజ్యం చేయించి నాకు ఇవ్వండి అంటాడు, సేనాధిపతి మిగతా అన్ని చూసుకోవాలి. అలాగే మనం కూడా సేనాధిపతి లాగా చెయ్యాలంటే పని దేవతాశక్తులతో సంబంధం ఏర్పరచుకోవాలంటే మనకు బేసిక్గా కొన్ని తెలియాలి. ఇవాళ ఆ బేసిక్గా తెలుసుకోవాల్సిన వాటి గురించి చెప్పుకుందాం. దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గురువుగారు చాలా క్లియర్గా ఇచ్చారు, ఒకటి ఈ శాస్త్రాలన్నీ చదివి, అదే ప్రపంచం అంతా తిరిగి ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివి, మహాత్ములు మన కోసం ప్రేమతోటి క్రోడీకరించి ఇచ్చిన పుస్తకాల్లోంచి చెప్తున్నాను నేను. అలాంటి వాళ్ళు నేను ఎక్కువగా చదివేది మన మాస్టర్ ఆర్కే గారిని, అలాగే ఈకే గారిని, గురువుగారి జీవిత చరిత్ర, అలాగే అరవిందులు, అలాగే సెయింట్ జెర్మేని, మామూలుగా థియోసాఫికల్ సొసైటీ నా దగ్గర ఉన్న లిటరేచర్, ఇవన్నీ మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ జ్ఞానాన్ని వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం పంచుకోగలుగుతున్నాం, అదర్వైజ్ నో. అందుకని ఈ గురువు గారు చెప్పందంటూ ఏమీ లేదని ఎప్పుడు అర్థమవుతుందంటే గాయత్రి చిత్రావళిని జాగ్రత్తగా ప్రతి అక్షరం చదివితే అంత ఎస్సెన్స్ దాంట్లో ఉందని అర్థమవుతుంది. అది మొదట గుర్తుపెట్టుకుందాం. కాబట్టి అది ఒకసారి చదివేసి ఏదో బొమ్మలేసారు ఇక్కడ యంత్రాలు వేసారు మనకేం అర్థం కావట్లేదు అనేది అనుకోవద్దు. ఆ మొట్టమొదటి ఇచ్చిన తెలుగులో దానికి వ్యాఖ్యానం ఉంటుంది, బాగా 4-5 సార్లు చదవాలి, ఇంకా ఎక్కువసార్లు చదివినా నష్టం లేదు. అప్పుడు కానీ ఆ తత్వం అర్థం కాదు. ఆ తత్వం అర్థం అయితేనే ఓహో ఇది ఎందుకు పనిచేస్తుందన్నమాట, సో ఇవి ఇప్పుడు మనకు అవసరం ఉందా లేదా అని తెలుస్తుంది. అలాంటి దాంట్లో మనం ఇవాళ నేర్చుకోవలసిన విషయం ఏంటంటే ఈ సూర్యుడి నుంచి వచ్చే 7 కిరణాలు ఎప్పుడూ యాక్టివ్గా ఉండవు. అంటే ఏదో ఒకటే యాక్టివ్గా ఉంటుంది, లేకపోతే 2 ఉంటాయి, లేకపోతే 3 ఉంటాయి, అంతే తప్ప 7 యాక్టివ్గా ఉంటుంది. అంతవరకు గుర్తుపెట్టుకుందాం. గుర్తుపెట్టుకుని ప్రజెంట్ సైకిల్లో ఏ సైకిల్ ఆఫ్ సమ్ 1000 ఇయర్స్ లేకపోతే 100 ఇయర్స్, అలా 100 అంటే 100 కాదు 200-300-400 ఇయర్స్ జనరల్గా ఏంటంటే ఒక్కొక్క కిరణానికి 800 సంవత్సరాలు యాక్టివ్గా ఉంటుందని. సో అలాగా ఒక ఇంచుమించు 2160 సంవత్సరాలు యాక్టివ్గా ఉండే కిరణం ఇప్పుడు పనిచేస్తుంది, 7th రే. ఆ 7th రే మీ అందరికీ తెలుసు రిచువల్స్కి సంబంధించింది, ఇట్ ఈస్ సెరమోనియల్ మ్యాజిక్ అంటుందండి, ఈ క్రతు విద్యకి సంబంధించింది. అందుకనే గురువు గారు మరి గాయత్రి యజ్ఞాన్ని విశ్వవ్యాప్తం చేశారు. గాయత్రి అంతకుముందు యజ్ఞాలు అంటే ఎక్కడో ఎవరో చేసుకున్నారు, ఇప్పుడు ప్రతివాడు చేసేస్తున్నారు, తప్పులేదు, ప్రతివాడు చేయటం గురించి మనం ఏమంటలేదు. కానీ దాని రిచువల్ కింద కరెక్ట్ గా చెయ్యాలి. రిచువల్ కింద చేయటంలో గురువులు ఏం ఆశిస్తారంటే, ఒకటి వ్యక్తి నిర్మాణం. యజ్ఞం చేసామంటే వ్యక్తి నిర్మాణం, మనం నిర్మించబడ్డామా లేదా. టెంపుల్ బిల్డింగ్, టెంపుల్ బిల్డింగ్ అంటే ఏంటి, బయట గుడి కట్టడం కాదు, దేహం దేవాలయము, దీన్ని దేవాలయముగా ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ కట్టాలి. ఆ ఇటుకలేంటి, ఇటుకలే సద్గుణాలు, సత్ప్రవృత్తుల సంవర్ధనము అని మాస్టారు గురువు గారు ఒక మాట చెప్పారంటే, ఫ్రీ మేసనరీలో చెప్పిన కల్టివేషన్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అప్ టు 33 degrees అండ్ అబోవ్, ఇంకొక లాస్ట్ డిగ్రీ, వీటిలో ఏవేవైతే సద్గుణాలు చెప్పారో ఆ సద్గుణాల సారాంశం అంతా కూడా ప్రతి గురువు జీవిత చరిత్రలోనూ ఉంటుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మన దాంట్లో కొందరు ఉన్నారు ఫ్రీ మేసనరీలో లేదా థియోసఫీలో మెంబర్స్, కైండ్లీ గో త్రూ దట్లీ లిటరేచర్ అండ్ ద లైఫ్ హిస్టరీస్ ఆఫ్ పరమ పూజ్య గురుదేవ్, అలాగే వందనీ మాట్లాడి, అలాగే మనకు తెలిసిన మిగతా చదివితే ఏమవుతుందంటే, ఎగ్జాక్ట్గా దాంట్లో ఏ వర్చ్యూస్ అయితే చెప్పారో ఆ వర్చ్యూస్ వీళ్ళు పాటించారు. ఆ వర్చ్యూస్ పాటించే ముందు కొంత సెరమనీ జరుగుతుంది, అంటే కొంత క్రతువు జరుగుతుంది. ఆ క్రతువు జరుగుతున్నప్పుడు కొన్ని సింబల్స్ చెప్తారు, కొన్ని ధ్యాన పద్ధతులు చెప్తారు. ఆ ధ్యానం ఆ సింబల్ వాటితోనే లిమిట్ అయిపోతే మనం ఎందుకు పనికిరాము, ఏమనుకోవద్దు అలా చెప్తున్నందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు. దాంట్లో ఒకటి ఏంటంటే, అనారోగ్యంతో ఉన్నవాడికి సేవ చెయ్యి, ఇంక్వైర్ అబౌట్ యువర్ నైబర్. అసలు స్టార్టింగ్ ఎలా ఉంటుంది, లవ్ ది గాడ్ అండ్ లవ్ ద నైబర్. మొట్టమొదటి భగవంతుడిని ప్రేమించు, నీ పక్కవాడిని ప్రేమించు. భగవంతుడిని ప్రేమించు, పక్కవాడిని ప్రేమించు అంటే నువ్వు అందరినీ ప్రేమించడం. దానికి ఎలాగా వర్చ్యూస్ అన్నీ నేర్చుకుంటే తప్ప అవి మేము చేయలేము. ఒక్కొక్క వర్చ్యూ నేర్చుకోవడం, దాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేయటం, అలా చేస్తే వాడికి డిగ్రీ వస్తుంది. గురువుగారి జీవితంలో ఒక సంఘటన ఉంది, వాళ్ళ ఇంట్లో పని మనిషికి ఒంట్లో బాగుండకపోతే పనికి రాదు. చిన్నపిల్లవాడే ఆయన, పెద్దవాడు కాదు, అంటే సమ్వేర్ 9-10 ఆ లోపల ఉండొచ్చు. ఎందుకు రాలేదు, ఆ అమ్మాయి పేరు గుర్తులేదు నాకు. వెళ్ళి వాళ్ళని ఇంటికి చూస్తాడు, అక్కడ ఊరి చివర మాలపల్లిలో ఉంటుంది, వణికిపోతూ ఉంటుంది చలికి. అప్పుడు మాత్రలు వేసి 3 రోజులు వరుసగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడ తగ్గిన తర్వాత మందు ఇచ్చి వచ్చేవారైనా 3 రోజులు అయినా తగ్గిపోయింది, ఇంటికి వచ్చారు. అప్పుడు ఈ లోపల వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది, మాలపల్లికి వెళ్తున్నాడు అబ్బాయి శ్రీరామ్, మాత్రలు ఇస్తున్నాడు, అందుకని వీళ్ళ ఇంట్లో రానివ్వడానికి వీల్లేదు అని వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాయనమ్మ, వీళ్ళందరూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఇంట్లో రానివ్వకుండా ఏం చేశారు, పూర్వం అవుట్ హౌస్ లాగా ఉండేది, అవుట్ హౌస్ లో పెట్టేశారు. నువ్వు ఇక్కడ కూర్చోరు అబ్బాయి, ఓకే అక్కడే కూర్చుంటా అన్నాడు. ఈయన కూర్చున్నాడు. అంతట్లో 3 రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి, ఏమి శ్రీరామ్ని ఇక్కడ కూర్చోబెట్టారు అని అడిగితే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు, అవునా చేసావా ఇలాగా, అవును అవునండి అలాగే చేశాను నాన్నగారు, మరి భాగవతంలో మీరు అలాగే చెప్పారు నాకు అన్నాను చేశాను. ఆయన సమాధానానికి సంతోషించి సరే నడు లోపలికి అని చెప్పి లోపలికి తీసుకెళ్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వర్చ్యూస్ లేకపోతే ధర్మాలు ఏవైతే ఉన్నాయో, లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ లక్షణాలని, దైవీ లక్షణాలని మనం ఊరికే శాంతం శాంతం, మేము రోజు మెడిటేషన్ చేస్తున్నామండి శాంతం మీద, ఏంటి గాలి చేయకుండా ఉండలేదు మాట్లాడకుండా ఉండలేదు అని అరుస్తున్నాం అనుకోండి, ఇంక శాంతం మెడిటేషన్ ఏముంది, నామో ఏం లేదు. ప్రేమ మెడిటేషన్ చేస్తున్నాం, ప్రేమ లవ్, లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్, ఐఆమ్ లవ్, ఐఆమ్ గాడ్. ఓ గంట సేపు చేసేయండి, ఎవరికో ఒంట్లో బాగాలేదు, వాళ్ళు వచ్చారు మనకు ముందుకోసం, ఏం పని చేస్తావు, మామూలుగా అడుగుతాను నేను, పాకి ఇప్పుడు పాకి పని చేసేవాళ్ళు ఎవరు లేదు, పోనీ ఇంకేదో రోడ్లు తుడుచాను, రోడ్లు తుడిస్తా ఇంత దూరంగా నుంచి మంది వేస్తాను దగ్గరకు వచ్చాడు అనకూడదు. ఏమైంది ఎక్కడ నొప్పి ఏమిటి అన్ని ఓపిక్గా తెలుసుకొని మంది ఇచ్చి పంపించాలి తప్ప, అది మన అడిగితే అలా చేశారు ఈకే గారు, పాకి పని చేసేవాడు వస్తే ఆయన సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు, అయ్యా నాకు కడుపు నొప్పి అంటే గబగబ బయటకు వచ్చి మందు ఇచ్చి లోపలికి వెళ్తే అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, ఏంటి మీరు పడి కట్టుకున్నారు కదా, పట్టు బట్టలు కట్టుకున్నారు అలా వెళ్ళి మందు ఇచ్చేలాగా, అయితే ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వేరే బట్టలు కట్టుకొచ్చి కూర్చొని కంటిన్యూ చేశారని ఉంటుంది ఆయన చరిత్రలో. అలాగే ఆయన అంతా ఆయన అలా మహిళకు మహిళ నడిచి మందులు ఇచ్చేవారని ఉంటుంది. ఇవన్నీ మనకు సద్గుణాలు, వర్చ్యూస్, ఇవి నేర్చుకోవాలి. ఎందుకు క్వశ్చన్, ఎప్పుడైనా సరే ఏదైనా సరే అది మంచి అయినా చెడైనా పర్యవసానం ఏమిటి, ఎంత దగ్గరే విషమివ పరిణామేవ అమృతం అంటే అదో దగ్గరే అంటే మొట్టమొదట్లో అది విషంలాగా ఉంటుంది సార్, కానీ పరిణామ క్రమంలో అంటే అలా గడిచే కొద్దీ రిజల్ట్ వచ్చేప్పుడు అమృతోపము అమృతంతో సమానంగా ఉంటుంది. అలాంటి కర్మని సాత్విక కర్మ అంటారు. మనం కష్టపడి నేర్చుకోవాల్సిందే. ప్రహ్లాదుడు ఎన్నో బాధలు పడ్డాడు కానీ చివరికి ఏమైంది, భగవద్ దర్శనం అయింది. అలాగా ఈ 24 శక్తుల్లో ఏ ఒక్క శక్తితో అన్నా మీరు సంబంధం ఏర్పరచుకోండి అని చెప్పారు డైరెక్ట్ గా గురువు గారు. మీకు ఒక్క అక్షరం వస్తే చాలు అన్నారు ఆయన, 24 అక్షరాలు కోరుకోలేదు పాపం ఆయన కూడా. అలాంటి రావాలంటే రిచువల్స్ అని ఉంటాయి. ఇంగ్లీష్ లో అయితే రిచువల్ అంటాం, తెలుగులో క్రతు అంటాం. దాంట్లో ఒకటి వ్యక్తి నిర్మాణం, రెండు కుటుంబ నిర్మాణం, మూడు ఈ విశ్వం అంతటికీ పనిచేయడం, సమాజ నిర్మాణం అనేవి ప్రతి క్రతువులోనూ ఉంటుంది. యజ్ఞం ఎందుకు చేస్తున్నాం అంటే ఈ మూడిట్లో ఒకటి చెప్పగలిగి ఉండాలి. వ్యక్తిగతంగా నాలో ఈ దోషాలు పోవడానికి చేసుకుంటున్నావా, లేకపోతే కుటుంబ పరంగా ఉన్న వాటిందరి గురించి చేస్తున్నావా, లేకపోతే సామూహికంగా చేస్తున్నావా. ఇప్పుడు అశ్వమేధాలు లాంటి చేసావు, అవి వ్యక్తిపరంగా కుటుంబ పరంగా ఎవరు చేయరు. సో డెఫినెట్ గా ఇట్ ఈస్ వరల్డ్ సర్వీస్. సో వరల్డ్ సర్వీస్ అంటే అశ్వమేధం అలాంటివి రావాలి. అలా కాకుండా మనం ఇళ్లలో చేసుకుంటున్నాం. అలాగే విశ్వ ఏకీకరణ యజ్ఞం ఇచ్చారు మాస్టర్, అది కూడా వ్యక్తిగతం కాదు, కుటుంబ పరం కాదు, విశ్వపరం. ఇవి తెలుసుకోవాలి ఫస్ట్. రెండోది ఏంటంటే దాంట్లో ఉపయోగించే నంబర్ ఆఫ్ ఇటుకలు ఎన్ని ఉంటాయి, అలాగే ఇటుకలు వేర్పు ఎలా ఉంటుంది. గుండ్రంగా పెడితే ఒక ఎఫెక్ట్, స్క్వేర్గా పెడితే ఒక ఎఫెక్ట్, ట్రయాంగిల్గా పెడితే ఒక ఎఫెక్ట్, చంద్రుళ్లాగా పెడితే ఒక ఎఫెక్ట్, ఇలాగా అవి కూడా తెలుసుకోవాలి. అవన్నీ కూడా రిచువల్లో ఒక ఇంపార్టెంట్ భాగం. ఎన్ని నెంబర్ ఆఫ్ ఇటుకలు అంటే 12 పెట్టామా, 16 పెట్టామా, 42 పెట్టాం, 432 పెట్టాం, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. ఇవి మనకు ధ్యానం చేస్తూ ఆ లక్షణాలను భగవంతుడి నుంచి మనలోకి అవతరింపజేసుకుంటూ అవి మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రకటించాలి, అంతే తప్ప దాచుకోకూడదు. దాంట్లో ఒకటేంటంటే జ్ఞానాన్ని సంపాదించు, జ్ఞానాన్ని పంచిపెట్టు. చాలా మంది గోల్డ్ నేర్చుకుంటారు, ఇవన్నీ ఇంకా చెప్తే వచ్చేస్తాయేమో అని చెప్పరు. ఒకటి. రెండోది, వాడు నేర్చేసుకుంటున్నాడు అయ్యో నేను వెనకబడిపోతున్నాను నేర్చేసుకోవాలి అని పోటీ పడతారు, తప్పు. వాడికేమీ రావాలా, నాకు ఎందుకు రాకూడదు అని ఒక ఈర్ష్య ఉంటుంది, తప్పు. ఇలాంటి పొరపాట్లు చేయకూడదు, ఇలాంటి పొరపాట్లు చేయకుండా మన దృష్టి ఎక్కడ ఉండాలి. మన దృష్టి ఎక్కడ ఉండాలంటే డైరెక్ట్గా పరమపూజ్య గురుదేవులు చెప్పిన ఒక మాట చెప్తాను. పరమపూజ్య గురుదేవుల దగ్గర ఎంకే శర్మ అని చెప్పి ఒక మంచి ఇంజనీర్, ఆయన భోపాల్లో చేసేవాడు, భోపాల్ ఖరగ్పూర్, అక్కడి నుంచి ఉద్యోగం మానిపించేసి తన దగ్గర తెప్పించేసుకున్నారు గురువు గారు. వాళ్ళ ఆవిడ ముక్తి ఆవిడ పేరు, ఆవిడే తీసుకొచ్చింది ఆయన ఉద్యోగం మానిపించి జాగ్రత్తగా. ఆయన చెప్పారు, చూడు ఈ ఆశ్రమంలో నువ్వు ఎవరిని చూడకు. అంటే అర్థం ఏంటి, ఒకళ్ళని చూసి వాడు ఇలా ఉన్నాడు, ఇంకొకళ్ళని చూసి ఇలా ఉన్నాడు, అవి ఎప్పుడు చూడకు, నన్నే చూడు ఎప్పుడు, నన్నే ఆదర్శంగా తీసుకో. ఆ మాట చెప్పారు అని ఎంకే శర్మ గారు నాకు చెప్పారు. చెప్పి ఇదిగో ఈ ఆసనం మీద కూర్చునేవారు గురువు గారు నాకు ఇచ్చారు, ఈ జపనాలు చేసుకునేవారు జపనాలు నాకు ఇచ్చారు, ఈ చేతికర్ర ఉండేది నాకు ఇచ్చారు, ఈ పడక కుర్చీలో పడుకునేవారు ఈ కుర్చీ నాకు ఇచ్చారు, ఇలాంటివన్నీ చూపించారు. నాకు చూపించి నువ్వు కూడా గురువు గారినే పెట్టుకు ఆదర్శం, మధ్యలో ఎవరిని చూడకని చెప్పారు నాకు. అవి ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే ఇప్పుడు మనం వాడు నేర్చేసుకున్నాడు నేను నేర్చుకోవాలి ఇలా కాదు. వాడిని వీడిని చూడకూడదు, ఎవరిని చూడాలి, గురువు గారిని చూడాలి. గురువు గారికి ఎన్నొచ్చో అన్నీ వచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేయాలి అనుకోవాలి తప్ప. గురువు గారు అంటే క్రితం జన్మలో రామకృష్ణ పరమహంస గారు అండి, అంతకుముందు సమర్థగురు రామదాసు, అప్పుడే రామదర్శనం అయింది అండి. అంతకుముందు కబీర్దాసు, అప్పుడు కూడా అలాంటి గొప్పవాడు రామకృష్ణ పరమహంసగా అన్ని శక్తులు అందరినీ ఆయన ఏమంటాం సాక్షాత్కరింపజేసుకున్నాడు. అలాంటి ఆయనతో పోలిక నాకంటే అంతే, పోల్చుకుంటే పోల్చుకోవడం కాదు, అక్కడ ఇన్ ఎస్సెన్స్ వేయారు వాళ్ళు. ఆత్మపరంగా మనందరం ఒకటి, అది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి తప్ప భౌతికంగా కాదు. నా ఆధ్యాత్మిక సంపద అంతా మీకు వారసత్వంగా ఇచ్చేస్తున్నానంటే ఎవరైతే ఆత్మతత్వంతో జీవిస్తారో వాళ్ళకి ఇస్తారు. పచ్చపచ్చ బట్టలు వేసుకుని గాయత్రి బరువారని ఒళ్ళంతా పచ్చబొట్లు కొనిపించుకున్నా ఏమి రాదు. అందరికీ చెప్తున్నామండి మేము గాయత్రి బరువారి గురించి, రాదు. ఎప్పుడు వస్తుంది అంటే నిజంగా గురుదేవుల యొక్క ఆకాంక్ష ఏమిటి, ఇదిగో ఇది ఆయన కోరుకుంటున్నారు అని తెలుసుకుని దాన్ని చేయడానికి ఇష్టపడాలి. అదే ఏమిటో అని ఆత్మకథలో చాలా క్లియర్గా ఇచ్చారు, మనం అవి చెప్పుకున్నాం. ఇవాళ చెప్పుకుంటున్న వాటిలో ఏంటంటే, ఈ ఒక క్రతువు చెయ్యాలంటే ఒక రంగుని వాడాలి, ఒక నంబర్ని వాడాలి, ఒక సౌండ్ని వాడాలి. గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 24 అక్షరాలు. కాబట్టి అక్కడ అక్షరాలు వచ్చేసి నంబర్ వచ్చేసింది 24. గాయత్రి మంత్రం ఓంకారం ఓం భూర్భూస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్వతీమి ధియోయోని ప్రచోదయా. ఇప్పుడు ఓంకారం ఎప్పుడు కూడా హిరణ్యవర్ణం, హిరణ్యవర్ణం అంటే బంగారు వర్ణంతో ఉండేది. ఓం అని ఉచ్చరిస్తే మనకు చేయిగా చేయిగా ఏమవుతుందంటే వాళ్ళంతలా బంగారు రంగుతో తడిసిపోయినట్టుగా తెలుస్తుంది. వర్షంలో వెళ్తే ఒంటి మీద నీళ్లు పడితే తెలుస్తుంది కదా, చర్మ స్పర్శ ఉన్న వాళ్ళకి బాగానే తెలిసిపోతుంది. స్పర్శ లేకపోయినా కళ్ళు కనిపిస్తాయి కాబట్టి తెలుస్తుంది. కాబట్టి మనం గాయత్రి మంత్రం అంటూ ఉంటే ఆ మంత్రం అంటూ ఉన్నప్పుడు బంగారు రంగు వర్షం పడుతుంది అని ఎప్పుడు అనుకోవాలి. గురుదేవులు ఇస్తారు కదా ధ్యానంలో, ఒకటే సూర్య స్వర్ణ ఛాయ, లేకపోతే స్వర్ణ చవి, చవి అంటే వెలుతురు. అది బంగారు రంగు కిరణాలు మన స్థూల సూక్ష్మ కారణ శరీరాల మీద పడుతున్నాయి. పులకిత్ వికసిత్ ఇవన్నీ చెప్తాం కదా, చివరికి ఏం చెప్తారు? సూర్యుడితోటి అదే సవితతోటి సాధకుడు ఒకటవుతున్నాడు. ఇది ఎప్పుడో కాసేపు చేయటం కాకుండా అది ఎప్పుడూ అలా గుర్తుండాలి. సూర్యుడి యొక్క బంగారు కిరణాలు నా మీద పడుతున్నాయి అని గుర్తు పెట్టుకోవడం ఎంత సులభం? సులభమా కష్టమే? ఒకసారి పొద్దున్న గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, అలా పడుతూ ఉన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. మనం గుర్తించవచ్చే మనం ఏమైనా పనులన్నీ చేసేసుకొని ఖాళీగా ఉన్నాం అనుకోండి, అప్పుడు కళ్ళు మూసుకు చూస్తే రోజు ఇలా ప్రాక్టీస్గా చేయగా చేయగా కళ్ళ ముందు బంగారు రంగు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక రంగు కనిపించిందో అప్పుడే మనం కాంటాక్ట్ వచ్చినట్టు. ఆహా ఒకసారి కనిపించింది వచ్చేసాం అనుకోకూడదు. ఏబిసిడీలు దిద్దా అనుకోండి, అన్ని వచ్చేసాయి, అంత మాత్రం ఇంగ్లీష్ వచ్చా రాదు కదా. ఇంగ్లీష్లో సావిత్రి చదివేయగలం? చదవలేము. సీక్రెట్ డాక్టర్ని చదివేయగలం? చదవలేము. ఒకవేళ ఎంఏ పిహెచ్డి ఇంగ్లీష్లో పిహెచ్డి చేసినా కూడా చదవలేకపోవచ్చు, అక్కడ అది కాదు. ఆ కలర్ ఇంపార్టెంట్. ఆ కలర్లో ఉంటే ఆ కలర్ అన్నీ చెప్తుంది. కలర్ సౌండ్ ఈ రెండు, అంటే ఓం అంటే ఒక రంగు వచ్చింది, అలాగే ఇంకా తత్ అంటే ఒక రంగు వచ్చింది, సా అంటే ఒక రంగు వచ్చింది. అవన్నీ మనకు గాయత్రి చిత్రావళి ఇచ్చారు, మళ్ళీ మనం రిపీట్ చేసుకోకర్లేదు. ఇవాళ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనకు సంబంధం రావాలంటే మన దగ్గర ఒక రంగు ఉండాలి. ఆ రంగే సెవెంత్ రే సంబంధించిన కిరణం. అదేంటి సెవెంత్ రేకి సంబంధించిన కిరణం? వయలెట్ రే. ఎప్పుడైతే వయలెట్ కలర్ని మనం పట్టుకున్నామో ఈ వయలెట్ కలర్ ఏం చేస్తుందంటే మనకు ఈ సోలార్ సిస్టంలో ఎక్కడెక్కడ దేవతాశక్తులు పనిచేస్తున్నాయో ఆ దేవతాశక్తులతోటి మనం కలిసి పనిచేయటానికి, దేవతాశక్తులతో మనం కూడా చట్టాపట్టాలు వేసుకుని పనిచేయటానికి వయలెట్ రే అని వాడాలి. మాస్టర్ గారు ఏం చెప్తారు, ఈ భూమి మీద దేవతలు నడుస్తారు, వాళ్ళతో కలిసి పనిచేయాలి, గుర్తుండి ఉండొచ్చు. ఎందుకంటే మన తేజకి అలాగే కిషోర్ వాళ్ళకి గుర్తుంటుంది. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నాం అంటే మనం ఈ ప్రస్తుత కాలంలో దేవతలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ గోల్ ఆఫ్ ది ఎవల్యూషన్ ఏదైతే ఉందో విజ్ఞానమయ కోశం సర్వసాధారణమైపోవాలి. ఇప్పుడు మనోమయ కోశం ఎలాగైతే అంత సర్వసాధారణమైందో అలాగా విజ్ఞానమయ కోశం అందరికీ అందుబాటులోకి రావాలి అనే ఈ ఇవల్యూషనరీ గోల్ని అచీవ్ చేయడానికి వయలెట్ కలర్ వాడాలి. ఈ వయలెట్ రే ఏం చేసిందంటే సెవెంత్ రే సింథటిక్ రే. ఎక్కడా సింథటిక్ రే? వ్యక్తమైన దాంట్లో, అంటే ఒకటి భౌతికంగా మనకు కనిపిస్తుంది, ఆ కనిపిస్తున్న వాటిని సింథసైజ్ చేయటం. భౌతికంగా ఏం కనిపిస్తున్నాయి? రకరకాల వ్యక్తులు కనిపిస్తున్నారు, రకరకాల ఆలోచన విధానాలు కనిపిస్తున్నాయి, రకరకాల పరిపాలన ఆలోచనలు కనిపిస్తుంటాయి. పరిపాలనలో ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. ఒక ఇంటిని నడపాలనుకోండి, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఉంటాయి. అలాగే గోల్డెన్ రిలీజియన్స్ ఉన్నాయి, వాటిల్లో థాట్ ప్రాసెస్ వేరువేరుగా ఉంటుంది. ఇలాగ ఎక్కడ చూసినా డైవర్సిటీ కనిపిస్తుంటుంది. ఈ డైవర్సిటీలో ఉన్న యూనిటీ ఏమిటి? కిషోర్ ఉన్నాడు, తేజ ఉంది, సీతారాం ఉన్నాడు, లేకపోతే ఇంకా మమత, అలాగే కల్పన, అలాగే ఎంఎస్ఆర్ ప్రసాద్, ఇలా మన ఫ్రెండ్స్ ఇంకా విజయ, వీళ్ళందరూ విడివిడిగా కనిపిస్తున్న అందరిలో ఒకటి ఉంది. ఆ ఒక్క తత్వం ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళాలి అంటే మనందరం మన దృష్టిని సింథసైజ్ అవ్వాలి. మన ఇప్పుడున్న చూపు ఎక్స్టర్నలైజ్ అయింది, అది సింథసైజ్ అవ్వాలి. అనలిటికల్ మైండ్ నుంచి సింథస్టిక్ మైండ్కి రావాలి. ఆ సింథసైజ్ చేయగలిగిన మైండ్ ఏదైతే ఉందో సమన్వయ భాగవతం అని మాస్టర్ ఇచ్చారు. ద పవర్ ఆఫ్ సింథసిస్, ఎక్వేరియన్ ఏజ్ ఏదైతే నడుస్తుందో ఇప్పుడు కుంభయోగం, దాంట్లో ఈ సింథసిస్ అనే ప్రాసెస్ చాలా ఎక్కువ. ఇది చెయ్యాలంటే మనం తప్పకుండా దేవతలతో సంబంధం ఉండాలి. అలాంటి సంబంధం రావాలంటే మనం వయలెట్ రే అని ఉపయోగించుకోవాలి. ఇదేం చేస్తుందంటే ఫిజికల్ ప్లేన్లో అంటే పదార్థంలో బాగా పనిచేస్తూ ఉంటుంది. పనిచేసి దేవతలకి మానవులకి సంబంధం వచ్చేట్టు చేస్తుంది. పదార్థం అంటే మనం ఏమనుకుంటాం, ఇమీడియట్గా ఈ భౌతిక దేహం అనుకుంటాం. ఈ భౌతిక దేహం దేనికి రిఫ్లెక్షన్? ఈథరిక్ బాడీకి రిఫ్లెక్షన్. సో ఈథరిక్ బాడీ ఎప్పుడైతే మనం డెవలప్ అవుతుందో ఈ ఈథరిక్ లెవెల్లో ఉంటారు దేవతలందరూ చాలామంది. అలాగే చాలా మహర్షుల ఆశ్రమాలు కూడా ఈథరిక్ లెవెల్లో ఉంటాయి, బుద్ధిక్ లెవెల్లో కూడా ఉంటాయి. ఆ ఈథరిక్ రిట్రీట్ అంటాడు ఇంగ్లీష్లో అయితే రిట్రీట్. సెయింట్ జెర్మేన్ గారు కానీ, మాస్టర్ మోరియా కానీ, కుటుంబీ గారు కానీ వాళ్ళు ఇంగ్లీష్లో రిట్రీట్ అని చెప్తారు ఆశ్రమాన్ని. ఆ రిట్రీట్స్ అన్ని కూడా ఈథరిక్ లెవెల్లో ఉంటాయి. అలాగే శ్రీశైలంలో కూడా మాస్టర్ అబ్బాయి చూశారు, ఈకే గారు అబ్బాయి, అనంతకృష్ణ గారు, అక్కడొక అలా ఈథరిక్ లెవెల్లో రిట్రీట్స్, పాత కాలం దేవాలయాలు, ఋషుల ఆశ్రమాలు అలాంటివి అలాంటివి చూస్తారనమాట మహాత్ములు. చూసి ఓహో ఇక్కడ ఇదివరకు ఇలాంటి కార్యక్రమం జరిగింది, ఇది చాలా గొప్పది అవుతుంది అని చెప్పి అక్కడ ఇప్పుడు మళ్ళీ దానికి ఉన్న శక్తిని భౌతికంగా కనబడటానికి అక్కడ శక్తిపీఠం, మాస్టర్ శక్తిపీఠం పెట్టారు లక్ష్మీపురంలో. ఆల్రెడీ అది వరకు ఉందన్నమాట, అందుకని అక్కడ పెట్టారు, లేదా అలా ఊరికేం పెట్టరు. ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మనం ఆ వయలెట్ రేని ఉపయోగించుకొని మన ఈథరిక్ బాడీని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన సూక్ష్మ శరీరం శక్తియుతంగా ఉంటుందో అప్పుడే మహాత్ములు మనకు కనిపిస్తారు. గురుదేవుల జీవిత చరిత్రలో ఉండి చూడండి, సూక్ష్మ శరీరం పవిత్రంగా ఉంది, శక్తివంతంగా ఉన్న వాళ్ళకి ఋషులు కనిపిస్తారు, అదర్వైజ్ కనిపించరు. మనకు ఋషుల దర్శనం అవ్వాలి. ఋషుల దర్శనం అవ్వాలంటే ఏం చేయాలి చెప్తుంది అక్కడ. మన ఈథరిక్ బాడీని ప్యూరిఫై చేసుకోవాలి, మన ఈథరిక్ బాడీని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఈథరిక్ బాడీలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. కాబట్టి మనం అధికాధికంగా ప్రాణాన్ని మనలోకి తెచ్చుకోవాలి, దాన్ని ఉపయోగించాలి. ఈ ఈథరిక్ బాడీకి డిజైర్ బాడీ ఇంకోటి ఉంది పైన, కామమైన శరీరం, అది ఏం చేస్తుంది? దీన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి మన కోరికలు ఏమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాటి సంగతి ఏంటి, దాన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. చూసుకుంటే అప్పుడు దానికి తగ్గ దేవతాశక్తితో సంబంధం ఏర్పరచుకోగలం. అదర్వైజ్ నో. ఎంత ఓపెన్గా ఇచ్చినా, ఎంత క్లియర్గా చెప్పినా మన డిజైర్, మన కామం లేకపోతే మన కోరిక ఏదైతే ఉందో అది విశ్వ ప్రణాళికకి అనుగుణంగా ఉన్నదా లేదా, ఉన్నది అంటే ఎస్, లేదు అంటే చచ్చి వీబెట్టినా సరే మనం కాంటాక్ట్లోకి రాదు. ఆ శక్తి వచ్చినా కూడా మనం దాన్ని వాడుకోలేము. ఎందుకు వాడుకోలేమంటే గురువు గారు లాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ శక్తులన్నింటికీ కీలితం చేస్తారంటే కీ ఒక లాక్ చేస్తారు. ఇది ఇందుకు మాత్రమే పనిచేయాలి, ఇంకోది ఎందుకు పనిచేయదు. వాళ్ళకు ముందరే చెప్తారు, నేను ఈ గాయత్రి చిత్రావళి అనే దాంట్లో ఈ వా అనే అక్షరం ఇదిగో మనం ఏమంటారు పయస్విని, వర్షాలు కురవాలండి ఇది చేస్తే వచ్చేస్తుంది, కానీ ఎవడు పడితే వాడంటే రాకూడదు, ఇంకో ఇలా అంటే రావాలి, ఇలాంటి కొన్ని కండిషన్లు ఆ శక్తికి చెప్పేసి ఇంక మీరు పని చేయండి అని వదిలేస్తారు వాళ్ళు. లోకంలో దేవతలు వాళ్ళ మాట వింటారు, విని అప్పుడు ఏం చేస్తారంటే మనం ఎంత పుస్తకాల్లో ఉన్న అవన్నీ చదివి చేసినా కూడా గురువుగారు ఏ ఉద్దేశంతో వా ఇచ్చారో, ఏ ఉద్దేశంతో షమ్ ఇచ్చారో, ఏ ఉద్దేశంతో ఇంకొక ఓం ఇచ్చారు లేకపోతే స్త్రీం ఇచ్చారు, అందుకోసమే పనిచేస్తారు. సో గురువుగారి ప్రణాళికని బాగా అర్థం చేసుకుని ఒక దేవతాశక్తులతో సంబంధం ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ఎందుకు? విశ్వం కోసం. అలా చేయటానికి మనం వయలెట్ రేని ఉపయోగించుకోవాలి. వయలెట్ రే ఇసోట్రిక్ రే అంటే కళ్ళకు కనిపించదు. కళ్ళకు కనిపించే దాని రంగు ఏంటంటే తెలుపు. కాబట్టి తెల్లటి బట్టలు వేసుకోవాలి. మరి పసుపుపచ్చ బట్టలు వేసుకొని యజ్ఞం చేయమన్నారు కదండి, పసుపుపచ్చ బట్టలు వేసుకుని చేయమన్నది ఒక పర్టికులర్ పర్పస్. దేవతలతో సంబంధం ఏర్పరచుకుని దేవతలతో సహకారంతో మనం విశ్వ కార్యక్రమాల్లో పనిచేయాలి. ఇప్పుడు అశ్వమేధం చేయాలి, మరి అక్కడ వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు, అందరూ పసుపచ్చ బట్టలు వేసుకున్నారు. దేవతలతో కనెక్షన్ రావాలంటే మటుకు గ్యారంటీగా తెల్ల బట్టలు వేసుకోవాలి. మీరు ఎవరన్నా సరే తెల్లటి వేసుకుని ఎండలో నడుస్తూ చూడండి, కాకుంటే దాని మీద వైలెట్ టింజ్ కనిపిస్తూ ఉంటుంది, మామూలు కళ్ళకే కనిపిస్తుంది, దానికి వేరే కళ్ళు అక్కడే. తెల్లటి పేపరు పుస్తకం కొత్తది కొన్నాం అనుకోండి, తెల్లటిది ఇంకా ఏం రాయలేదు, ఆ పేజీలు తిప్పుతుంటే దాంట్లో వైలెట్ కలర్ కనిపిస్తూ ఉంటుంది, చాలా ఫ్రీక్వెంట్ గా చూడొచ్చు. వేలు పెట్టామనుకోండి, వేలు నీడ నల్లగా పడుతుంది, మామూలుగా అయితే నీడ ఎవరికైనా, కానీ తెల్లటి పేపర్ మీద సూర్యకిరణాలు పడుతున్నప్పుడు వేలు పెట్టి చూడండి, వైలెట్ కలర్ లో నీడ పడుతుంది. ఈ రకంగా వైలెట్ దేవతలు మన దగ్గర చాలా దగ్గరగా ఉంటారు, ఫిజికల్ ఫీల్డ్ కి చాలా దగ్గరగా ఉండి ఫిజికల్ ఫీల్డ్ లో ఉన్న అన్ని దోషాలు పోగొడతారు, అన్ని దోషాలు పోగొడతారు, అనారోగ్యం ఉందా పోగొడతారు, ఉద్యోగం రావట్లేదా పోగొడతారు, ఉద్యోగం పోగొట్టరు, ఉద్యోగం రాకుండా ఉండడం అనే స్థితిని పోగొడతారు, ఉద్యోగం వచ్చేటి చేస్తారు, వ్యాపారం బాగలేదా వ్యాపారం బాగయ్యేటి చేస్తారు, చదువు రావట్లేదా చదువు వచ్చేటి చేస్తారు, నిద్ర పట్టడం లేదా ఏదైనా చికాకులు వచ్చి నిద్ర పట్టేటి చేస్తారు. ఇవన్నీ సెవెంత్ రేకి సంబంధించిన వైలెట్ కలర్ ఫిజికల్ ప్లేన్లో పనిచేస్తుంది. దీనికి భౌతికంగా ఎఫెక్ట్ కనిపించాలంటే తెల్లటి బట్టలు వేసుకుంటే మనం వైలెట్ రేలో మధ్యలో ఉంటాం, మన చుట్టూ వైలెట్ రే పనిచేయాలనుకోండి, అంటే మనం దేవతలతో సంబంధం పెట్టుకోవాలి, అప్పుడు తెల్లటి బట్టలు వేసుకొని ఆ ఏ శక్తితో సంబంధం ఏర్పడుతున్నాం ఆ దానికి సంబంధించిన గాయత్రి మంత్రం ప్లస్ ఆ అక్షరాన్ని చేస్తే అది వస్తుంది. అందుకని ఈ వైలెట్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు వరకు మనకు చాలా మంది చెప్తారు బ్రెయిన్ సెల్స్ అన్ని యాక్టివ్గా ఉండవు, డార్మెంట్గా ఉంటాయి. డార్మెంట్గా ఉంటే ఏమవుతుందంటే ఏమీ తెలియవు, ఏవో కొన్ని మూల కాస్త పనిచేస్తుంది 1% 2% అన్నారు. అలా కాకుండా బ్రెయిన్ సెల్స్ అన్ని యాక్టివ్ అయ్యి మనం సాధన చేసుకుంటున్నప్పుడు ఒకవేళ మనం ఉన్నత లోకాలకు వెళ్తే అక్కడ ఏం జరిగిందో మనకు గుర్తుండదు, ఏం తెలియదు, ఏదో అలా నిద్ర వచ్చేసినట్టుగా ఇప్పుడు ఏం జరిగిందో తెలియదండి అంటాం. ఎందుకు తెలియదంటే బ్రెయిన్ సెల్స్ ఇంకా డెవలప్ కాలేదు. సో బ్రెయిన్ సెల్స్ డెవలప్ అవడానికి ఇక్కడ వైలెట్ కలర్ పనిచేస్తుంది. అలాగే భౌతిక దేహానికి ఈదరికి బాడీకి రెండింటికి మధ్యలో సరైన కనెక్షన్ ఉండాలి. అంటే ఈదరికి బాడీలో ప్రాణం వచ్చిన భౌతిక శరీరంలోకి ఇంకా రాలేదనుకోండి సరిగ్గా, అంటే భౌతిక శరీరం సపోజ్ దెబ్బ తగిలింది చేతికి, అప్పుడు ఏమవుతుంది ఈదరికి బాడీలోకి ప్రాణం వచ్చిన భౌతిక శరీరంలో దెబ్బ తగలడం వల్ల ఆ మజిల్స్ కానీ నర్వ్స్ కానీ ఏమన్నా తేడా ఉంటే అక్కడ ఫ్లో అవ్వదు, అందుకే నొప్పులు అవి వస్తాయి. ఫిజికల్ బాడీకి ఎదురు బాడీకి పెర్ఫెక్ట్ ఒక ఏమంటాం సరైన సంబంధం ఏర్పడుతుంది వైలెట్ రే వల్ల. అలాంటి ఈ వైలెట్ రేని మనం బాగా ఏం చేయాలి, ధ్యానం చేయాలి. సెవెంత్ రే ధ్యానం చేసుకుంటే తెల్లటి బట్టలు వేసుకోవాలి, అది పసుపు పందుకు వేసుకోవాలి. పసుపు ఎందుకు వేసుకోవాలంటే ఈ ఈ ప్రస్తుతం ఉన్న ఈ సోలార్ సిస్టంలో లవ్ విజ్డమ్ అనేది బేసిక్ రే, సెకండ్ రే, దాన్ని ఆధారపడి మిగతావన్నీ పనిచేస్తుంటాయి మిగతా రేస్ అన్ని. ఆ లవ్ విజ్డమ్ రే ఎలాగ ఎక్స్ప్రెస్ అవుతుందంటే ఇండియాకి సంబంధించినంత వరకు, అంటే భారతదేశానికి సంబంధించినంత వరకు ఫోర్త్ రే అంటే హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది మన పర్సనాలిటీ రే. అందుకని ఈ పసుపు తీసుకుంటే ఏమవుతుందంటే పరమ పూజ్య గురుదేవులు ఏం చేశారు, దాన్ని హార్మోనీ ద్వారా వ్యక్తం చేశారు. హార్మోనీ ద్వారా వ్యక్తం చేయడం అంటే ఏంటి, దాంట్లో మొత్తం అంతా చెప్పుకోవాలి, మొట్టమొద ఒక హార్మోనీ ఒక్కటే కాదు, హార్మోనీ ఎక్కడ ఫోర్త్ రేకి పేరేంటి, హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ సృజన. గురువు గారి మాట ఏంటంటే హార్మోనీ అంటే ఫోర్త్ రేకి గురువు గారు ఇచ్చిన పేరేంటి, సంఘర్షణ సృజన. ఎవరితో సంఘర్షణ చేయాలి, ప్రస్తుతం ఉన్న అవాంఛనీయ పరిస్థితులతోటి, ప్రస్తుతం ఉన్న మూఢ నమ్మకాలతోటి, ప్రస్తుతం ఉన్న మూఢ ఆచారాలతోటి సంఘర్షణ చేయాల్సిందే. సృజన ఊరికే అది మంచిది కాదు ఇది మంచిది కాదు అరవడం వాటిని పాడు చేసేయడం కాదు, అవి పక్కన పెట్టి దాని ప్లేస్లో మంచిది కూడా ఎరెక్ట్ చేసి చూపించాలి, నిర్మించి చూపించాలి, ఇంకొక దాన్ని సృష్టించి చూపించాలి. సో ఈ సెకండ్ రే ఏదైతే ఉందో బ్లూ కలర్, దాన్ని ఆ శక్తిని గురుదేవులు ఏం చేశారంటే, పాంగుపూజ గురుదేవులు ప్రపంచం మొత్తం మీద ఎక్కడెక్కడ దుష్ట శక్తులు ఉన్నాయి వాటిలన్నింటితో సంఘర్షణ, దుష్ప్రవృత్తుల నిర్మూలన అది సంఘర్షణ అంటే, సత్ప్రవృత్తుల సంవర్ధన అది హార్మోని, హార్మోని త్రూ కాన్ఫ్లిక్ట్ అనే దాన్ని, ఆ ఫోర్త్ అనే పవర్ని గురుగారు పసుపచ్చ రంగుని ఉపయోగించుకుంటూ చేశారు. అందుకని మనం పసుపచ్చ బట్టలు వేసుకుని చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం శాంతంగా ఏదో బుద్ధుడిలాగా ఉన్నాం అనుకోలేదు. మనం హార్మోని త్రూ కాన్ఫ్లిక్ట్ అనే ఫోర్త్ రే పవర్ని వాడుతున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత కాన్షియస్గా మనం ఇవి చేస్తే అంత బాగా ఉంటాయి రిజల్ట్స్. పసుపచ్చ బట్టలు వేసుకోమన్నారు అండి గురుగారు, వేసుకున్నారు, వేసుకుంటే ఏమొస్తుందని అడిగాం అనుకోండి, ఎవరున్నారు ఏమో ఆయన వేసుకోమన్నాడు, మేము వేసుకున్నాం, అందరూ వేసుకుంటున్నారు, వేసుకుంటారు, బాగుంటాయి, అది వేసుకుంటే భలే ఉంటుందండి. నా ఫ్రెండ్ ఒక ఆయన అందరూ వేసుకుంటున్నారని చెప్పి కాషాయ బట్టలు వేసుకున్నాడు, ఓ మాస్టర్ క్యాంప్ పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు వచ్చి, 10 నిమిషాలు అయిన తర్వాత గబగబ వచ్చి ఆ బట్టలు ఇప్పేసి, అమ్మో దీంట్లోంచి వేడి వచ్చేస్తుంది, వేళ్ళంతా నొప్పులు వచ్చేసినాయి, నేను భరించలేను బాబు ఈ కాషాయ బట్టలు అని చెప్పి తీసి పక్కన పడేసాను. కాషాయ బట్టలు అందరూ వేసుకుంటున్నారు, మనం వేసుకోకూడదు. ఎందుకు వేసుకోవాలో తెలిస్తే వేసుకుంటాము, వేసుకుని దాన్ని భరించే శక్తి ఉంటుంది. అదేంటి కాషాయం? ఇట్ వర్క్స్ ఆన్ మెంటల్ ప్లేన్. మెంటల్ ప్లేన్లో పనిచేస్తుంది కాషాయం. అంటే భౌతికంగా మనం కాషాయ బట్టలు వేసుకున్నాం అనుకోండి, ఆలోచనలో ఉన్న దోషాలన్నీ మాడిచేస్తుంది. ఆరెంజ్ కలర్ బర్న్స్ అంటే మంట, దీపం పెట్టానుకోండి, దీపం పెడితే ఏమవుతుంది, ఆ వెలుగు ఉంటుంది కదా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఆరెంజ్ ఈజ్ నథింగ్ బట్ రెడ్ అండ్ ఎల్లో. ఆ రెడ్ అండ్ ఎల్లో ఏం చేస్తుందంటే బర్న్స్, బర్న్స్ ఎవర్ ఆల్ డ్రాస్, మనలో ఉన్న దోషాలన్నీ బర్న్ చేస్తాం. కాబట్టి కాషాయ బట్టలు వేసుకుని జపం చేసుకున్నాం అనుకోండి, నా మనసులో ప్రాణంలో దేహంలో ఉన్న దోషాలన్నీ బర్న్ అయిపోవాలి. సింపుల్, అంత గట్టిగా అడగగలిగొండాలి. నిజంగా మంటలో చెప్తాడు ఒళ్ళంతా మండిపోతుంది, ఓపిక్గా భరించగలిగి ఉండాలి. మా దోషాలు మనమే కదా, ఎవడో కాదు. ఎక్కువ భరించే అంత బాధపడకుండా కొంచెం కొంచెం రోజు కాస్త కాస్త భరించి మనం మనం ప్యూరిఫై చేసుకోవాలి. అలాగే సంఘర్షణ సృజన అనే కార్యక్రమాలు గురువు గారు ఇస్తున్నప్పుడు మటుకు పసుపచ్చ బట్టలు వేసుకోవాలి. విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నప్పుడు, విశ్వ ఏకీకరణ సాధన లేకపోతే అశ్వమేధం లాంటివి చేస్తున్నప్పుడు తెలుగు బట్టలు వేసుకోవాలి. వైట్ షీస్ ఫర్ వరల్డ్ సర్వీస్. వైట్ కలర్ వేసుకుంటే వరల్డ్ సర్వీస్కి రెడీగా ఉన్నానని గుర్తు. తేజ చెప్పింది అప్పుడు, మాస్టర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అలాంటప్పుడు మొత్తం ఉన్నవన్నీ తెల్లటిగా అన్నారు, అందుకని ల్యాప్టాప్ కూడా తెల్లటి కొన్నాం అని చెప్పింది నాకు. అంటే విశ్వ ఏకీకరణ లేకపోతే విశ్వ మొత్తానికి సంబంధించిన ఒక కళ్యాణకరమైన కార్యక్రమం చేస్తుంటే వైట్ డ్రెస్ అనివార్యం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు చండి సప్తశతులు చెప్పిన ఒకటి గుర్తుకొస్తున్నది, ఏంటంటే అమ్మవారు చెప్తుంది దేవ కార్య సముద్యత, ఎప్పుడెప్పుడైతే మీ దేవతలందరూ కూడా నన్ను విశ్వ కళ్యాణం కోసం పిలుస్తారో అప్పుడు నేను తప్పకుండా వస్తానని చెప్తుంది. ఇప్పుడు మనం గాయత్రి మాతను ఆహ్వానిస్తున్నాం ఎందుకు, విశ్వ కళ్యాణం కోసం. విశ్వ కళ్యాణం కోసం ఆహ్వానిస్తే ఆటోమేటిక్గా అక్కడ విశ్వ కళ్యాణం జరిగే చోట దేవతలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మనతో కలిసి ఆహ్వానం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అమ్మ అనుగ్రహం అక్కడ అందరికీ వస్తుంది. ఇవన్నీ రావాలంటే మనం ఈ సమయంలో ఏ బట్టలు వేసుకోవాలి దీనికి సంబంధించి అవి కూడా తెలియాలి. ఈ సమయంలో ఏ మంత్రాలు ఉపయోగించాలి అవి మనం ఇప్పుడు కొత్తగా కనిపెట్టక్కలేదు, గురువుగారు ఇచ్చేసారు. కాకపోతే మనం గాయత్రి చిత్రావళికి సంబంధించినంత వరకు వ్యక్తిగతమైన పవిత్రత, వ్యక్తిగతమైన క్షాళన ఇలాంటివి జరగాలంటే ఏ బట్టలు వేసుకోవాలి మీ పాటికి అర్థమైపోతుంది. మనలో ప్యూరిఫికేషన్ కాషాయ రంగు ఆరెంజ్ కలర్. అలాగే మనం ఈ సమాజంలోకి వెళ్ళి చెప్పాలి గురువుగారి గురించి, గాయత్రి మంత్రం గురించి. ఇందాక తేజ చెప్తుంది మనం మొదలు పెట్టుకునే ముందు అంతా చెప్పాలి చెప్పాలి. అలాంటప్పుడు మనం కొందరిని ఫేస్ చేయాల్సి వస్తుంది, కొన్ని చోట్ల సృష్టించాల్సి వస్తుంది. ఈ రెండింటికి ఎల్లో కలర్ వాడుకోవాలి. ఎల్లో కలర్ వాడుతున్న ప్రస్తుతం పార్టీ ఏం చేస్తుందో చూడండి, ఎంత కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు తెలిసినా తెలియపోయిన వాళ్ళు ఫోర్త్ రేని ఎంచుకున్నారు, ఎల్లో కలర్ పెట్టుకున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇటు సంఘర్షణ ఇటు సృజన రెండు చేయాల్సి వస్తుంది. అలాగే వయలెట్ కలర్, ఈ వయలెట్ కలర్కి మటుకు డైరెక్ట్ గా వైలెట్ కలర్ వేసుకున్నా పర్లేదు, తెల్లటి తెలుపు వేసుకున్నా పర్వాలేదు. ఇవి మనం ఉపయోగించుకుంటూ మనం విశ్వ కళ్యాణ కార్యక్రమాలు చేస్తున్నప్పుడేమో వైట్ డ్రెస్ ఆర్ వైలెట్, డైరెక్ట్ వైలెట్ కలర్, సంఘర్షణ సృజన అనే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎల్లో కలర్. గురువుగారి జీవితంలో ఆత్మకథ చదివితే సంఘర్షణ సృజన చేస్తున్నా నేను, ఇంకో ఇక్కడిక్కడల్లా ఉంటుంది. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యూ ఆల్సో ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్. ఆత్మకథ బాగా చదవండి, దాంట్లో సంఘర్షణ సృజన ఏ చోట్ల మాస్టర్ డైరెక్ట్గా చెప్తారు. అప్పుడు అలాంటివి మనకు ఎదురవుతాయి. అప్పుడు మనం పసుపచ్చ రంగులో ఉన్నాం అనుకోవాలి, అట్లీస్ట్ పసుపచ్చ బట్టలు వేసుకోబోయినా. అలాగే మనం ప్యూరిఫై అవ్వదలుచుకున్నప్పుడు మనం కాషాయంలో ఉన్నాం, ఆరెంజ్లో ఉన్నాం అనుకోవాలి, ప్యూరిఫైలో మన మైండ్ ప్యూరిఫై అవుతుంది. అవర్ గాడ్ ఈజ్ బర్నింగ్ ఫైర్ అని చెప్తాడు ఒకటోట, అవర్ గాడ్ ఈజ్ బర్నింగ్ ఫైర్, మంటలాంటి వాటి దేవుడు మండించేస్తాడు, పాపాలన్నీ పోగొడతాడు. అలాగా మనం దేవతలతో కలిసి పనిచేయడానికి విశ్వంలో ఉన్న ఏడు శక్తుల్లో ముఖ్యంగా గురుదేవుల యొక్క కార్యక్రమాలను నిర్వర్తించడానికి నడుం కట్టిన ఎవరైనా సరే గాయత్రి చిత్రావళి ఇచ్చిన మంత్రాల అక్షరాలు 24 అక్షరాలకు సంబంధించిన శక్తులతో సంబంధం ఏర్పరచుకోవటానికి వీటన్నిటికీ కూడా క్రతువు ఒక పేరు. ఆ క్రతువులో గుర్తు పెట్టుకోవాల్సింది. నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఈ లోపల ఏం చేస్తారంటే గురుదేవుల ఆత్మగత చదివి దాంట్లో సంఘర్షణ సృజన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండో పాయింట్ నాటు కోసుకో, ఇవి మనం మెల్లిగా నెక్స్ట్ క్లాస్లో. ఇప్పటివరకు సంఘర్షణ సృజన వీటి గురించి చెప్పుకున్నాం కదా, ఆత్మకథలో ఇంకా ఎలా ఉన్నాయో మీకు నచ్చిన పాయింట్లు అవి మీరందరూ మీరు రాసుకుంటే మీకు బాగా వంట పడుతుంది అనమాట. ఇది బాగుంది, ఎస్ అర్థం అవుతుంది కూడా. ఇంకొకళ్ళు ఎంత చెప్పినా మనం నోట్స్ రాసుకోవడం, మనం చదువుకోవడం వల్ల మాత్రమే మనం బాగా మనం అభివృద్ధి చేసుకోగలం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ గురువుగారు కోరుకున్నట్టుగా మనం అటు కుటుంబం, వ్యక్తి, కుటుంబ సమాజం వీటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ బ్యాలెన్స్డ్గా సింథసైజ్ చేసుకుంటూ ముందరికి వెళ్దామని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాళే వర్షతు వర్జన్య పృథ్వీ సస్యచారిణి దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్తు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః స్వధనాః సంతు జీవంతు సర్వాంశతం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా సంగమయ స్వార్థం మా పరమార్థం గమయ అవ్యవస్థ మా సువ్యవస్థం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.